మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము. యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలిసి తన స్వగ్రామానికి వచ్చాడు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు? ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? ఇతడు వడ్రంగి కదూ, మరియా కొడుకు కదూ, యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ, ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు. యేసు వారితో, ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్ల గౌరవం లభిస్తుంది అని అన్నాడు. అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలు చేయలేకపోయాడు. వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు. యేసు తన 12 మంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకువెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచి గాని, నడికట్టులో డబ్బు గాని తీసుకువెళ్ళకండి. చెప్పులు వేసుకోండి గాని మారుదుస్తులు తీసుకువెళ్ళకండి. ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకు ఆ ఇంట్లోనే ఉండండి. ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్ష్యంగా మీ పాదధూళిని దులిపివేయండి, శిష్యులు వెళ్ళి పశ్చాత్తాప పడండి అంటూ ప్రకటించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేక మంది రోగాలను నూనె రాసి బాగుచేశారు. యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదురాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. ఇతరులు ఈయన ఏలియా అన్నారు. ఇంకొందరు పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త అన్నారు. కాని హేరోదైతే, నేను తలనరికించిన యోహాను మళ్లీ బతికి వచ్చాడు అన్నాడు. ఇంతకుముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియా కారణంగా అతడు ఈ పని చెయ్యవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. ఎందుకంటే యోహాను హేరోదుతో, నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం అని హెచ్చరించాడు. అందుచేత హేరోదియా యోహాను మీద పగబట్టి అతన్ని చంపాలని ఆశించింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు. కనుక అతన్ని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరపడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు హేరోదియాకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టినరోజు విందు చేశాడు. హేరోదియా కూతురు వచ్చి నాట్యం చేసి హేరోదును, అతని అతిథులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను అని అన్నాడు. నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే అని ప్రమాణం చేశాడు. ఆమె బయటకు వెళ్ళి తన తల్లితో, నన్నేమి కోరుకోమంటావు అని అడిగింది. ఆమె, బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, బాప్తిసం ఇచ్చే యోహాను తలను పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే అని అడిగింది. రాజుకు చాలా దుఃఖం కలిగింది. గాని తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయాడు. అందువల్ల వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి దాన్ని ఒక పల్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించి, బోధించిన వాటి గురించి వివరంగా ఆయనకు చెప్పారు. వారి దగ్గరికి అనేక మంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించసాగాడు. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు, కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివేయి అన్నారు. అయితే యేసు వారితో, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. అందుకు వారు ఆయనతో, 200 దేనారాలకు రొట్టెలు కొని వారికి పంచిపెట్టమంటావా అని ఆయనను అడిగారు. ఆయన వారితో, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి అన్నాడు. వారు వెళ్ళి చూసి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని అన్నారు. అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు 50 మంది 100 మంది చొప్పున కూర్చున్నారు. యేసు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేత పట్టుకుని ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదేవిధంగా ఆ 2 చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను 12 గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు 5000 మంది. ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బెత్సయిదకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు. జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు. చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు. ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా ఆయన శిష్యులు ఆయన నీళ్ల మీద నడవడం చూసి దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. వెంటనే యేసు వారితో, ధైర్యంగా ఉండండి, నేనే, భయపడకండి అని అన్నాడు. ఆయన వారి దగ్గరికి వచ్చి పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు. ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు, కాని వారి హృదయం బండబారిపోయింది, కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు. వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరేతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు. వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు. ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకువచ్చారు. యేసు ఏ గ్రామాల్లో, ఏ పట్టణంలో, ఏ పల్లెల్లో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి ఆయన వస్త్రాన్నైనా తాకనీయమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.